యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు. చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు కూడా గమనించండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనచ్చు. దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఎండుడి. మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనుగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవనకు ఓపికకును మాదిరిగా పెట్టుకునడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. 12వ వచనం కూడా చదువుతున్నాను. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. పరిశుద్ధమైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది నీ వాక్యం కనుక మీరే మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మేము మా జీవితాల్ని తెప్పరిల్లు చేసేది, శక్తిని, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించేది నీవే. ప్రభువా, మేము శాంతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోలేము, అది కేవలం నీ దగ్గరనే దొరుకుతుంది. కాబట్టి ప్రభా, నీ వాక్య సత్యాలే మా జీవితానికి ఔషధాలు. ప్రభా, మీరే మాతో మాట్లాడండి, మీరే మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నిత్య నూతనమైన మనస్సును మాలో పుట్టించమని ప్రార్థన యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. సో యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 12 వచనాల వరకు చదివాను. నేను గట్టిగానే మాట్లాడుతున్నాను, చాలా మందికి వినిపించట్లేదు అంటున్నారు. దగ్గరనే పెట్టుకున్నాను, ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వనా?
బాగానే ఉంది వాయిస్.
వాయిస్ బాగానే ఉందా? ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం యాకోబు రాసిన పత్రిక, నేను ఎప్పుడు వచ్చినా కూడా యాకోబు రాసిన పత్రికను మనం ధ్యానిస్తున్నాం కదా. 5వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు ధ్యానిస్తున్నాము. అయితే యాకోబు మనకు తెలుసు కదా, ఎందుకనంటే మరలా ఒకసారి రెండు విషయాలు జ్ఞాపకం చేసుకోవడం మంచిది. దీని బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. యాకోబు చెదిరిపోయిన విశ్వాసులకు రాశారు. ఆ చెదిరిపోయిన విశ్వాసులు ఎవరంటే, యెరూషలేములో ఉండగా మారు మనసు పొందిన యూదులు. వాళ్ళు హింస, ఈ శ్రమలు ఎక్కువైపోతున్నాయని పక్క రాష్ట్రాలకు చెదిరిపోయారు. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపినప్పుడు కొంతమంది చెదిరిపోతే, తర్వాత ఇంకా బాగా శ్రమలు ఎక్కువైనప్పుడు ఇంకా చాలా మంది దేశాలకు కూడా చెదిరిపోయారు, పక్క దేశాలకి. అయితే అపోస్తలులు యెరూషలేములోనే ఉన్నారు. అయితే వాళ్ళని గురించి ఈ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పక్క దేశాల్లో చెదిరిపోయి ఉన్న విశ్వాసులకి, యూదులైన విశ్వాసులకి యాకోబు గారు ఈ పత్రికను రాస్తున్నారు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వయాన తమ్ముడు. ఈయన సంఘానికి నాయకుడైపోయాడు. ఈయన అసలు మారుమనసు ఎప్పుడు పొందానంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాతనే మారుమనసు పొందాడని. అయితే వాళ్ళకి రెండు ముఖ్యమైన విషయాలను బట్టి ఈ పత్రిక రాస్తున్నారు. మొదటిది, వాళ్ళు శ్రమలో ఉన్నారు కాబట్టి మీరు ఈ శ్రమలు మంచివే మన కోసం, మనలో సహనాన్ని దీర్ఘశాంతాన్ని పుట్టిస్తాయి కాబట్టి దేవుని యొక్క స్వభావం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణతలోకి మనల్ని నడిపిస్తాయి మంచివే. మీకు జ్ఞానం లేకపోతే ప్రార్థన చేయండి, దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు అని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే, చాలా విషయాలను బట్టి హెచ్చరించాడు. మీరు మాట్లాడడానికి, ప్రసంగాలు చేయడానికి చాలా ఆతృతగా ఉంటారు కానీ వినటానికి, దాని ప్రకారంగా జీవించడానికి ఆతృతగా లేరు. మీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. తర్వాత ధనవంతులు, బీదవాళ్ళు వారి మధ్యలో పక్షపాతం ఉంది. ధనవంతులకు ఒక రకంగా ట్రీట్మెంట్, పేదవాళ్ళకి ఇంకొక రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని ఆయన హెచ్చరిస్తున్నాడు. మీ సంఘంలో గొడవలు ఉన్నాయి, ఒకరినొకరు తీర్పు తీర్చుకుంటున్నారు. ధనవంతుల యొక్క ప్రవర్తనను బట్టి, చాలా విషయాలను బట్టి ఆయన హెచ్చరించాడు. అంటే రెండు విషయాలు ప్రాముఖ్యంగా చూడొచ్చు. వాళ్ళని హెచ్చరించాడు, రెండవది ఆదరించాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి భాగంలో మొదటి నుంచి 6 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, ధనవంతులను గురించి కొన్ని విషయాలు చెప్పాడు. వాళ్ళు పని చేయించుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. హలో, పని చేయించుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. వారు చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, చాలా ధనం ఉంది. ఇవన్నీ ఒకరోజు వారి మీదనే అవి సాక్ష్యం పలుకుతాయి అని మనం తెలుసుకున్నాము. దాని తర్వాత బీదలైన సహోదరులతో ఇలా మాట్లాడుతున్నాడు. అయితే వాళ్ళు పాపం నెల అంతా పనిచేయగానే, పని చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా దేనికోసం చూస్తారంటే డబ్బుల కోసం చూస్తారు. అయితే వాళ్ళు ఇవ్వట్లేదు కరెక్ట్గా, అవమానపరుస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా మనం ఏమంటాము బెదిరిస్తున్నారు. అట్లా అన్యాయంగా అక్రమంగా మనల్ని చేస్తున్నప్పుడు యాకోబు గారు వాళ్ళకి ఏమని ఆదరిస్తూ రాస్తున్నాడంటే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. ప్రభువు ఒక దినం రాబోతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు. కొంచెం ఓపిక తెచ్చుకోండి. ఓపిక అనేది, సహనం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఓపిక కలిగి ఉండండి, ఓపిక కలిగి చూడండి. మనలో ఓపిక పెంచుకోవాలి అని అంటే మూలమైన కారణం ఏంటంటే ఓపిక లేదా సహనం, దీర్ఘశాంతం. ఈ మూడు ఒకటే లైన్లో ఉంటాయి, ఓపిక, సహనము, దీర్ఘశాంతం. అయితే ఇవి మనకి రావాలి అని అంటే మనకు ఒకటి కారణం ఉండాలి. ఏదైనా ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు కాబట్టి మనకు సహనము, ఓపిక, దీర్ఘశాంతం ఉండాలి. ఎట్లా ఉంటుంది, కష్టం కదా అంటే ఆయన వస్తున్నాడు కదా, మరి దాని మీద నిరీక్షణ పెట్టుకుంటేనంట మనకు ఓపిక, సహనము, దీర్ఘశాంతం వస్తాయంట. అంటే అది మిగతా ప్రజలకు లేదు, అన్యులైన వాళ్ళకి. వాళ్ళు దేనికోసం బతుకుతున్నారంటే వాళ్ళు తెలియదు, డబ్బులు సంపాదించుకుంటారు, భూములు, ఇండ్లు కొంటారు, పెళ్లిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, చాలా విషయాల్లో ముందుకెళ్తారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు, చనిపోతే ఏమవుతారో తెలియదు. కానీ మనకు తెలుసు అంట ఏంటంటే, మనల్ని తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు. ఒకరోజు వస్తున్నారు, ఆయన ఖచ్చితంగా వస్తారు. ఆయన వాక్యంలో రాయించాడు, ఆయన తన నోటి మాటలతో చెప్పాడు, నేను మరలా వస్తానని. కాబట్టి తప్పకుండా వస్తాడు. మన నిరీక్షణ ఏంటంటే ఆయన వస్తున్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్ గా వస్తాడు. అయితే 10 సంవత్సరాల తర్వాత రావచ్చు, ఈ సంవత్సరంలోనే రావచ్చు, ఈ ఏమంటారు ఈ వారంలోనే రావచ్చు, ఈ నెలలోనే రావచ్చు, ఈ రోజే రావచ్చు, ఇప్పుడే రావచ్చు. మనం మాట్లాడుకునేటప్పుడు మనకు తెలియదు ఆయన సమయం. ఆయనే చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు, నా తండ్రి ఎప్పుడు పంపిస్తే అప్పుడే వచ్చేస్తాను నేను, నాకు కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడాడు శిష్యులతో. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రాకడ నిరీక్షణనే మనకు ఓపికను, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని పుట్టిస్తుందంట. కొంతమంది ఏమనుకుంటామంటే మనం అరే ఎంతకాలం నేను వెయిట్ చేయాలి, ఎంతకాలం వెయిట్ చేయాలి, నేను ఎంత సమయం వెయిట్ చేయాలి, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నన్ను నా మాటలు వింటలేడు, అసలు యేసుప్రభుని నమ్ముకోవడం కంటే ముందే బాగుండేది, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి, అసలు ఎంత ప్రార్థన చేసినా కూడా నా ప్రార్థనకు ఫలితం ఉండట్లేదు, మిగతా వాళ్ళేమో ఎదిగిపోతున్నారు, నేను ఇంకా అలాగే నా బతుకు అయిపోతుంది. దేవుడే అడగమన్నాడు కదా, నేను అడుగుతూనే ఉన్నాను కానీ ఆయన ఎందుకు ఇవ్వట్లేదు, తట్టమన్నాడు కదా, వెతకమన్నాడు కదా, నేను అన్ని చేసినా కూడా దేవుడు అన్నిట్లలో ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే రకరకాల ప్రశ్నలు మనలో ఉంటాయి. అయితే మన జీవితాన్ని మనం కనుక పరిశీలించుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి ఇబ్బందులు కొన్నిసార్లు చిరాకు వచ్చేస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు మనం ప్రార్థన చేయటం మానేస్తాము, కొన్నిసార్లు ఆ దేవుని పైనే అలుగుతాము, కొన్నిసార్లు అవసరమైతే నేను యేసుప్రభుని విడిచిపెట్టేస్తాను, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేకపోతే నేను అసలు ప్రార్థన చేయడం మానేసి సైలెంట్ గా ఉంటాను అనే రకరకాల అసహనాల్లో ఉంటాం మనం, రకరకాల అసహనాల్లో ఉంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ఎంత అన్యాయంగా వాళ్ళు ట్రీట్ చేయబడుతున్నారు చూడండి. విశ్వాసులైన బీదవాళ్ళని ఏమని ఎంకరేజ్ చేస్తున్నారంటే, అవును మీకు అన్యాయం జరుగుతుంది, వారు మిమ్మల్ని బెదిరిస్తున్నారు, వారు మిమ్మల్ని ఏమంటున్నారు సప్రెస్ చేస్తున్నారు, సప్రెస్ అంటే వాళ్ళు మిమ్మల్ని అదిమేస్తున్నారు, మీకు డబ్బులు ఇవ్వట్లేదు. మీరే ఆలోచించండి, నెల అయిపోయిన తర్వాత డబ్బులు రావట్లేదు, జీతం ఇవ్వట్లేదు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు రాకడతో ఓపికగా కనిపెట్టుకోండి మీరు అని అంటే, అదేంటండి ఇప్పుడు మాకు భోజనానికి లేదు, ఆకలి అవుతుందంటే మీరేమో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు ఓపికతో కనిపెట్టండి అని అంటున్నారు. మాకు కావాల్సింది భోజనం కదా, ఆకలి అవుతుంది కదా, నెల జీతం రాలేదు కదా, దీనికోసం ఏంటి చెప్పండి అని అంటే మీరేమో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు ఓపికగా కనిపెట్టుకోండి అని అంటారేంటి అని అనొచ్చు వాళ్ళు. కానీ యాకోబు గారు అల్టిమేట్ సొల్యూషన్ చెప్తున్నాడు. అల్టిమేట్ సొల్యూషన్ చెప్తున్నాడు. అని నిజంగా ఈ సమయాల్లో ధనవంతులైన వాళ్ళు బయట సమాజంలో ఎక్కడైనా మన జీవితంలో మనం సహనం కోల్పోయాము, మన వల్ల కాదు, కోపము, ఇరిటేషను, రకరకాల బాధలు, నన్నే అంటున్నారు, నన్ను అదిమేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నా వల్ల కావట్లేదు, నా ప్రార్థన వినబడట్లేదు అని అనుకున్నప్పుడు, అనేక అన్యాయాల మధ్యలో వెళ్తున్నప్పుడు దేవుడిచ్చే మనకు గొప్ప ఆశ ఏంటంటే కంగారు పడద్దు, దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. మరి ఎట్లా కనిపెట్టుకుంటుంటో చాలా కష్టం కదా, ఎన్ని సంవత్సరాలు ఇట్లా, ఎంతకాలం ఇట్లా నేను జీవించాలి అని మనలో ఒక ప్రశ్న వస్తుంది. అంటే మనకు కావాల్సింది ఇమ్మీడియట్ రిలీఫ్. అంటే మనం చాలాసార్లు తొందరగా మనకు పని అయిపోవాలి అని ఆలోచిస్తాం. కానీ దేవుని వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఓపికగా కనిపెట్టుకోండి. అంటే దేవుడు వస్తున్నాడు, ఖచ్చితంగా ఆయన వస్తాడంట. ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడంట. ఇంకప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవంట. మనకు ఎన్ని సమాధానాల కోసం ప్రార్థన చేశామో అన్ని సమాధానాలకి, అన్ని సవాళ్ళకి జవాబు దొరికిపోతుందంట. ఆయన వచ్చిన తర్వాత మనం పరిపూర్ణతలోకి మార్చబడతాం. ఆయన వచ్చిన తర్వాత ఈ సమస్యల్లో ఈ అన్యాయం, అక్రమం ఉండదంట. కాబట్టి ఆయన అల్టిమేట్ సొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనలో సహనం పెరగాలంటే, దీర్ఘశాంతం పెరగాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి భయంకరమైన స్థితిలోనైనా మనలో సహనాన్ని, ధైర్యాన్ని, మరి ముఖ్యంగా దీర్ఘశాంతాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అది ఆత్మఫలం. అది రావాలి అని అంటే మనకు నిరీక్షణ కలిగి జీవించాలంట. ఆయన వస్తున్నాడు, ఆయన కోసం నేను కనిపెట్టుకున్నాను, ఆయన నాకు న్యాయం తీరుస్తాడు, ఆయనే వీటిని సాల్వ్ చేస్తాడు అని మనము ఆశ పెట్టుకుని ఉండాలంట. అయితే ఇంకొక విషయం అంటున్నా, ఇంకొక విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి. మీరే మనమే ఆలోచిద్దాం. ఈ 60, 70, 80, 90 సంవత్సరాల జీవితాన్ని నిత్యత్వం ముందు మనం పెట్టుకుని చూస్తే ఎంత చిన్నదిగా ఉంటుంది వాస్తవానికి. అసలు ఒక డ్రాప్ లాగా కూడా ఉండదు వాస్తవానికి. మీరే ఆలోచించండి, ఈ 60, 70, 80, 90 సంవత్సరాల జీవితం, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, తర్వాత అన్యాయం, అక్రమం జరుగుతుంది, మన మీద నిందలు, మన ప్రార్థన ఆవిరైపోతుంది అన్నట్టుగా ఉంటుంది కదా. ఎట్లా అని ఇబ్బంది పడేటప్పుడు దేవుడిచ్చే మనకు గొప్ప నిరీక్షణ ఏంటంటే ఈ అనంతమైనటువంటి జీవితం ముందు, నిత్య జీవితం ముందు, ఈ జీవితం చాలా చిన్నది. అందుకనే అలా చూస్తే మనలో దీర్ఘశాంతం పెరుగుతుందంట, సహనం పెరుగుతుందంట. కాబట్టి అవునులే, ఈ రోజుకు అన్నం లేకపోతే ఏం లేదులే, ఓ ఇవ్వలేదు కదా, నాకు దేవుడే న్యాయం తీరుస్తాడు, దేవునికి అప్పచెప్పాను దాన్ని, ఆ విషయాన్ని అని మనం చాలాసార్లు ఆయన వస్తున్నాడు, ఆయన తప్పకుండా న్యాయం తీరుస్తాడు మా మధ్యలో. అందుకనే మనం దేవుని యొక్క నిరీక్షణ కలిగి జీవించాలి. మనమే చాలాసార్లు గొడవ పెట్టుకోవడానికి వెళ్ళిపోతాం. మనమే చాలా సార్లు తీర్పు తీర్చేస్తాం, న్యాయం తీర్చేస్తాం, మనమే చిరాకు పడేసి ఎదురు తిరుగుతాం. అలా చేయొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఓపికగా కనిపెట్టుకోండి, దేవుడు న్యాయం తీరుస్తాడు. దేవుడు మన మధ్యలోకి వచ్చి న్యాయం తీరుస్తాడు. మనము సైలెంట్ గా ఉండాలి. మనం సైలెంట్ గా ఉండి మనమే న్యాయం తీర్చుకున్నామంటే ఇంకా ఆయన తీర్చడు కదా, ఆయన కోసం కనిపెట్టుకుని లేమన్నట్టే కదా. కాబట్టి ఇంకొక మాట ఏమన్నా ఎట్లా కనిపెట్టుకోవాలి అని అంటే, ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు, దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనక మీరును ఓపిక కలిగియుండు. అంటే ఒక ఉదాహరణతో కంపేర్ చేసి చెప్తున్నాడు. ఎవరైనా వ్యవసాయం చేసేటప్పుడు వర్షం కోసం చూస్తారు. తొలకరి వర్షం ఎప్పుడు పడుతుంది, తొలకరి వర్షం ఎప్పుడు పడుతుంది, ఆ వర్షం కోసం ఎదురు చూసి అన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి పొలాన్ని దున్ని ప్రిపేర్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళు రెడీగా ఉంటారు. ఎప్పుడొస్తుంది వర్షం, ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది వర్షం అని. అంటే ఒకవేళ కొంచెం లేట్గా రావచ్చు, త్వరగా రావచ్చు, కానీ వెయిటింగ్ చేస్తామా లేదా? వెయిటింగ్ తప్పకుండా చేస్తాం. తర్వాత చివరి వర్షం కోసం కూడా చూస్తారంట, కడవరి వర్షం కోసం. విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కనిపెట్టును. అంటే వర్షం ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని కనిపెట్టుకుని ఉంటాడంట. చివరి వర్షం, మొదటి వర్షం, తర్వాత ఇప్పుడు వర్షం వచ్చింది, దున్నేశాడు, వర్షం వచ్చింది, విత్తనాలు వేశాడు. విత్తనాలు ఈరోజు వేయగానే రేపు ఫలం వచ్చేస్తుందా? ఫలం రాదు కదండి. అయితే ఆయన ఏమంటున్నాడంటే ఫలం కోసం కూడా కనిపెడతాడంట. అంటే అది పైరు చిన్న చిన్నగా మొక్కలుగా వస్తుంది, తర్వాత పైరు పెరుగుతుంది, అది వచ్చిన తర్వాత ఏమంటారు వాటిని విత్తనాలని మళ్ళీ ఇస్తుంది, గింజల్ని ఇస్తుంది, తర్వాత పెద్దగా అవుతుంది, ఆ తర్వాత పంట పండిపోతుంది, అప్పుడు మన చేతికి వస్తుంది. ఎంత, 3 నెలలు 6 నెలలు పంట రావటానికి టైం. అంటే మనం వేసిన వెంటనే అది వచ్చేస్తా, రేపు కోసేస్తామా? నిరీక్షణ కావాలి, అంటే ఓపికతో కనిపెట్టుకోవాలి. అంటే మన జీవితంలోనంట చాలా విషయాల్లో మనం నిరీక్షణ కలిగి ఉంటామంట. నిజంగా ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఉదాహరణ చెప్తూ నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా, మీరు కూడా అట్లా ఉండండి అని అంటాడు. మీరును ఓపిక కలిగి ఉండండి, ప్రభువు రాకడ సమీపించుచున్నదని మీరు కూడా అట్లే ఉండండి. అంటే ఒక వ్యవసాయకుడు ఎట్లయితే ఎదురు చూస్తాడో మీరు అలాగే ఎదురు చూడండి. ఒక వ్యవసాయకుడే కాదండి, వాస్తవానికి మనం నిజంగా ఆలోచిస్తే మన జీవితాల్లో చాలా విషయాలను బట్టి మనం నిరీక్షణ, వెయిటింగ్, ఓపికతో చూస్తామంట. మీరే చూడండి, సారీ, మనం బస్ స్టాండ్కి వెళ్ళామనుకోండి, బస్సు కోసం ఎదురు చూస్తాం, 1 గంట ముందు 1/2 గంట ముందు వెళ్తాం, అవునండి. ట్రైన్ దగ్గరికి వెళ్తే 1 గంట 1/2 గంట 2-3 గంటలు ముందు వెళ్ళి కూర్చుంటాం, ట్రైన్ వస్తుందని. ఫ్లైట్కి వెళ్తే ఖచ్చితంగా 1 గంట 2 గంటల ముందు ఖచ్చితంగా వెళ్ళాలి, మ్యాండేటరీ. అన్ని చెక్కింగ్స్ ఉంటాయి, 1 గంట 2 గంటలు 3 గంటలు మనం వెయిట్ చేస్తాం. తర్వాత పిల్లలు పుట్టాలంటే 9 నెలలు అవ్వాలి, 9 నెలలు తల్లి తండ్రి వెయిట్ చేస్తాడు 9 నెలలు అయ్యేదాకా పుట్టాలి అని. తర్వాత స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళిన వెంటనే ఏమంటారు 10th క్లాస్కి వెళ్ళిపోతాడా? లేదు, ఇంకా 10 సంవత్సరాలు చదవాలి. చదివిన వెంటనే ఇప్పుడు స్కూల్లో అడ్మిషన్ ఇచ్చిన వెంటనే పాస్ సర్టిఫికెట్ ఇస్తారా? పాస్ అయిపోయిన సర్టిఫికెట్ ఇవ్వరు. సంవత్సరం అంతా అవుతాడు, ఎగ్జామ్స్ రాస్తాడు, ఎగ్జామ్లో పాస్ అయితే ఆ సర్టిఫికెట్ ఇస్తారు. అంటే అన్నిటికీ ఒక టైం ఉంది, అంటే నిరీక్షణ ఉంది, వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే దానికోసం కనిపెట్టుకుంటాం. మీరే మనమే ఆలోచిద్దాం, మనం చాలా విషయాలు మన జీవితంలో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు మనం ఏమేమి పనులు చేస్తామో, మన జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఏ విషయాలను బట్టి, అన్నిటి విషయాల్లో బట్టి ఎదురు చూస్తామంట. ఓపికతో కనిపెట్టుకొని ఉంటాం, మనకు తెలుసంట. కానీ ఈ దేవుని విషయానికి వచ్చేసరికి మనం ఎందుకు కనిపెట్టుకొని ఉండకూడదు? అన్ని విషయాల్లో మనకు ఓపికతో కనిపెట్టుకుని సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు నేను వస్తాను, న్యాయం తీరుస్తాను, అప్పుడు నీకు ఏమీ డౌట్స్ ఉండవు, నేను నీకు నా మహిమా స్వరూపాన్ని ఇస్తాను, ఈ నిత్యత్వం ముందు ఇది చాలా చిన్నమైన జీవితం, ఎంత అన్యాయమైన అక్రమమైన, కొంచెం సహించు, కన్నీళ్ళు వస్తూ తుడుచుకో, నా మీద విశ్వాసం ఉంచి ఓపికతో కనిపెట్టుకో, నేను వస్తున్నాను అని అన్నప్పుడు మనకు చాలా సార్లు ఆదరణ కలిగించే మాటనే కదా. అదే ఆదరణ కలిగించే మాటతో మనం దేవుని మీద విశ్వాసం పెట్టుకుని, నిరీక్షణ కలిగి మనం నమ్మి మనం ముందుకు వెళ్ళాలి. లేకపోతే చాలా సార్లు మనం ఏం చేస్తామంటే త్వరగా అలగటం, దేవుని మీద గొనగటం, సనగటం, చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాం. అన్ని విషయాలు చేసినట్టే దేవుని దగ్గర కూడా ఎందుకు చేయకూడదు? అలా చేయటం ద్వారా మనలో దీర్ఘశాంతము అనే, సహనం అనే, ఓపిక అనే ఫలం వస్తుందంట. అది చాలా మంచిది. అలా చేయటం ద్వారా అంటే మనం మౌనంగా ఉండాల్సిందే చాలా విషయాల్లో. ఇంకేమంటాడంటే మీ హృదయములను స్థిరపరచుకునడి. ఎట్లా అనంటే, అంటే ఈ లోకంలో మనం ఏ ఏ విషయాలను బట్టి అన్ని చేస్తున్నామో, ఓపికగా చేస్తున్నామో, సహనంతో చేస్తున్నామో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి రాకడను బట్టి నిరీక్షణ కలిగి ఓపికతో ఉండాలి కదా అని మనల్ని మనం దృఢపరచుకోవాలంట. మన హృదయాలను స్థిరపరచుకోవాలంట. అంటే మనం మనతో మనమే చెప్పుకోవాలంట. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అంటే మనలో ఉన్న మన ఆత్మతోనే మనం మాట్లాడుకోవాలి. కొంచెం ఓపికతో ఉండు, ఎందుకు కంగారు పడుతున్నావు? మన ఆత్మ అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవునితో కాదు, మన ఆత్మతో మనం చెప్పుకోవాలి. ఏమనాలంటే, ఎందుకంత తొందరపడతావు, ఎందుకంత నీకు కోపం, ఎందుకంత తొందరగా ఇబ్బంది పడుతున్నావు, ఎందుకంత చిరాకు నీకు, ఎందుకంత వెంటనే అలుగుతున్నావు, ప్రార్థన మానేశావు, కొంచెం ఓపిక పట్టు అని మనల్ని మనమే ఏం చేసుకోవాలంట, హృదయాలను స్థిరపరచుకోవాలి. దేన్ని బట్టి? దేవుడి మాటలు మాట్లాడాడు కదా అని మనల్ని మనతోనే చెప్పుకోవాలి, హృదయాన్ని స్థిరపరచుకోవాలంట. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. మనము తీర్పు పొందకుండా సనుక్కోకూడదంట. ఎందుకు అనంటే, ఒకరి మీద ఒకరు సనుక్కుంటామంట. నీ వల్లే జరిగింది అంటే నీ వల్లే జరిగింది, అసలు నువ్వే చేసావు అన్యాయం, నువ్వే అక్రమం చేసావు, నీదే తప్పు అని మనం ఎదుటోళ్ళ మీద నిందలేస్తాము. లేకపోతే నిజమే మాట్లాడచ్చు, మనం నీదే తప్పు, నువ్వే చేసావు అని ఒకరి మీద ఒకరు సనుక్కుంటారంట, ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకుంటారంట. హిందీ బైబిల్లో దీన్ని బాగా రాశారు. అంటే ఒకరి మీద ఒకరు దోషారోపణ చేసుకుంటారంట. మనం కూడా ఏదైనా అన్యాయం అక్రమంగా వెళ్తున్నప్పుడు మనల్ని ఎవరైనా సప్రెస్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నప్పుడు అప్పుడు మనలో నుంచి వచ్చే విషయాలు ఇవి. ఏంటంటే ఒకరి మీద ఒకరు దోషారోపణ చేసుకుంటాం, ఒకరి మీద ఒకరికి మనం ఏం చేస్తామంటే నీదే తప్పు, అంతా అసలు నువ్వే చేసావు, నీ వల్లే జరిగింది ఇదంతా అని మాటలు మాట్లాడతాం. అలా మాట్లాడటం అనేది తీర్పు తీర్చడంతో సమానం అంట. ఎందుకు అనంటే తీర్పు తీర్చేది ఆయన, ఆయన న్యాయాధిపతి, న్యాయాధిపతి ఆయన చాలా మన వాకిట్లోనే ఉన్నాడంట, అని చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే మనం మాట్లాడే ప్రతి మాటను ఆయన చూస్తున్నాడు. మన అసలు మనల్ని తీర్పు తీర్చేది ఆయనే. ఎదుటి వాళ్ళని దోషారోపణ చేయటం, నీదే తప్పు అనటం ద్వారా మనం దోషులం అవ్వచ్చు అనంట. ఎందుకని అంటున్నాడంటే ఇక్కడ చూడండి, మీరు తీర్పు పొందకుండా ఒకరి మీద ఒకడు సనుక్కునకుడి. ఎందుకనంటే మీరు తీర్పులోకి వస్తారు అంట. మీరు తీర్పు పొందకుండా సనుక్కోవద్దు. అంటే సనుక్కుంటే ఏమవుతుంది అనంటే మీరు తీర్పు పొందుతారు. ఇప్పుడు బీదవాళ్ళు వీళ్ళకు శాలరీ ఇవ్వట్లేదు, పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు అయ్యో ఈయన అన్యాయం చేశాడు, నాకు అసలు ఇవ్వట్లేదు అని రకరకాలుగా మాట్లాడచ్చు, హక్కుల గురించి పోరాడచ్చు. కానీ ఏమంటున్నాడంటే సహనంగా ఉండండి, దేవుని కోసం కనిపెట్టుకుని దేవుని పైన ఆధారపడండి, దేవునికి ప్రార్థన చేయండి, ఆయన వస్తున్నాడు అని ఆశతోటి, నిరీక్షణతోటి, ఆనందంతోటి, తర్వాత ఆయనే నాకు తీర్పు తీస్తాడని ఓపికగా కనిపెట్టుకోండి అని అంటున్నాడు. అంత నిజంగా సనుగు గొనుగు, ఇరిటేషను, కోపము, తప్పు మోపటం అప్పుడు రావా మనకి? తప్పకుండా వస్తాయి. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే అలాగా దోషారోపణ చేసి తప్పు ఒకరి మీద ఒకరు మోపుకుంటే, మనం మోపితేనంట మనమే తీర్పులోకి వస్తామంట, మన మీదనే దోషారోపణ చివరికి చేయబడుతుందంట. అందుకనే ఏమన్నాడంటే తీర్పు తీర్చేది ఆయన, ఆయన న్యాయాధిపతి, ఆయన మన దగ్గరలోనే ఉన్నాడు. కాబట్టి అలా చేయొద్దు, మీరు మౌనంగా ఉండండి, సహించండి, భరించండి, ఆయన వస్తున్నాడు. ఆ ఆశతో జీవిద్దాం మనం, ఆ నిరీక్షణతో జీవిద్దాము అని అంటున్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకునండి, సహించిన వారిని ధన్యులనుకున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. అయితే ప్రవక్తలు కాని యోబు కాని అలా చేశారు. కాబట్టి వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవాలి అని అంటున్నాడు. ఒకటి, మన రెగ్యులర్ జీవితంలో మనకు సహనము, ఓపిక, దీర్ఘశాంతం రావాలంటే రెండవ రాకడ, అంటే ప్రభు వస్తున్నాడు, ప్రభు రాకడ ఉంది కాబట్టి ఆయన మీద నిరీక్షణ పెట్టుకుని ఉంటే మనకు సహనం దొరుకుతుంది అన్నాడు. మరి ఎట్లా అని మనం ప్రశ్నిస్తే ఆయన ఏమంటున్నాడంటే, మరి వ్యవసాయకుని చూసి నేర్చుకుందాము, అంతేకాదు మన రెగ్యులర్ జీవితంలో చాలా విషయాలు చేస్తాం కదా అన్నాడు. ఇంకొక విషయం ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, ప్రవక్తలు కూడా అలా చేశారు. యోబు అనే వ్యక్తి కూడా, ఒక భక్తుడు కూడా అలా చేశాడు. ప్రవక్తలు వాళ్ళు చాలా శ్రమపరచబడ్డారు, వాళ్ళు నిందల పాలయ్యారు, వాళ్ళని చాలా హింసించారు. ఆ యిర్మీయా గారిని చూస్తే ఆయన ఎంత హింసించారో, ఆయన మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయన వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, దేవుడు ఏం చెప్తే, ఏం చెప్పమంటే వాళ్ళకి అవి చెప్పాడు, వాళ్ళు ఎవ్వరూ వినలేదు. ఆయన ఏం చేశాడు, మౌనంగా కనిపెట్టుకున్నాడు. ఆయన ముందే యెరూషలేము నాశనం అయిపోయింది, ఓపికగా కనిపెట్టుకున్నాడంట ప్రవక్తలందరూ. ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలు. వాళ్ళు ఎంత బోధించారనంటే ఎవరైనా విన్నారా అసలు మాటలు? ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జనరల్గా ఏ ప్రవక్త అయినా మినిస్ట్రీ మనం చూస్తే కొంతమంది ప్రవక్తల మినిస్ట్రీ చాలా ఫ్లెష్ ఏమంటారు రిఫ్లెక్షన్ గా అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. మోషే చేసిన పరిచర్య అబ్బో 20 లక్షల మందిని నడిపించాడు ఆయన. అలాగే మిగతా ప్రవక్తల్ని చూస్తే చాలా చక్కగా పరిచర్య చేసి వెళ్ళిపోయారు. ఆ ఇర్మియా గారి పరిచర్య చూస్తే చిన్నప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆయన కన్నీళ్లు గార్చాడు, ప్రార్థన చేశాడు, ప్రకటించారు. చెప్పండి అసలు ఎవరు మారు మనసు పొందారు, ఎవరు ఆయన వైపు తిరిగారు, దేవుని వైపు తిరిగారు? అసలు ఆయన పరిచర్య యొక్క రిజల్ట్ ఏంటి? ఇన్ని కన్నీళ్లు గార్చి ఇంత వాక్యం చెప్పి ఇంత చేసిన తర్వాత ఏమైనా రిజల్ట్ ఉందా? కండ్ల ముందే నాశనం అయిపోయింది ఋషులే. కానీ దేవుడు చెప్పింది చేశామా? అదే ఓపికతోటి కనిపెట్టుకుని ఉన్నామా? అదే దేవుడు చూస్తాడు. కానీ మన మన అవుట్కమ్ రిజల్ట్ పెరిగిపోవటం, చాలా ఉన్నత స్థలాలకి ఎదిగిపోవటం, చాలా సక్సెస్ఫుల్ మ్యాన్గా ఈ లోకంలో ఉండిపోవటం, అందరికీ తెలిసేలాగా చాలా 100,000 మంది సంఘానికి వచ్చేయటం, అది కాదు. దేవుడు ఎలా చెప్పాడు, ఏ ఉద్దేశాలతో చెప్పాడు, అది చేస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. అది ఇర్మియా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అలాగా చాలా మంది ప్రవక్తల జీవితాల్లో జరిగిందంట. వాళ్ళు శ్రమపరచబడ్డారంట, దుఃఖంలో నుంచి వెళ్ళారు, ఇబ్బంది పెట్టారు, కానీ వాళ్ళు ఓపికతో కనిపెట్టుకున్నారు. అది వాళ్ళలాగా మనం కూడా ఉండాలి. యోబు గారిని చూడండి, పాపం వాళ్ళ పిల్లలందరినీ అందరూ చనిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, ఒంటెలు, గొర్రెలు, ఆవులు, ఇవన్నీ ఆయనకున్న సంపద అంతా వెళ్ళిపోయింది, అంత ఖాళీ అయిపోయింది. ఒక్కడే ఆయన, ఆయన భార్య మిగిలారు. ఆయనకు కూడా ఒళ్ళంతా దరదులు వచ్చేసి గోక్కుంటున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. ఇంకా ఆయనకి ఏముంది చెప్పండి? అసలు అదే సిచ్యువేషన్లో, అదే సన్నివేశంలో గనక మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? అసలు దేవుణ్ణి గొనుక్కోవటము, సనుక్కోవటము, లేకపోతే ఎదిరించటము, లేకపోతే ఆయన వదిలేయటము, ఏదో రకరకాలుగా మనం ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రకరకాలుగా వస్తాయి. కానీ యోబు అలా చేయలేదంట. ఎదురాడి ఒక్క మాట అనలేదంట దేవుణ్ణి. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఎంత ఓపిక, ఎంత సహనం. ఆయన ఒక మాట నా రక్షణకర్త అయిన దేవుడే నాకు తీర్పు తీరుస్తాడు, ఆయన కోసం నేను కనిపెట్టుకుని ఉన్నాను అంటాడు. కాబట్టి మనకు ఒకటి, మన రెగ్యులర్ లైఫ్లో మనం చాలా విషయాలను బట్టి వెయిట్ చేస్తాము, ఓపిక కలిగి ఉంటామంట. అంతేకాదు మనం ప్రవక్తల జీవితాల్ని, యోబు గారి జీవితాన్ని చూసి కూడా మనం నేర్చుకోవచ్చు అంట. ఏంటి నేర్చుకోవచ్చు అంటే, ఓపిక, సహనం, దీర్ఘశాంతం. వాళ్ళ మాదిరి మన ముందుంది, వాళ్ళే మనకు మాదిరి. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి. కాబట్టి మనం అలాగా జీవించాలి అంటున్నాడు. ఎందుకు అనంటే అలా సహించటం, అలా భరించటం, అలా దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటే ఏమవుతుందంటే తర్వాత దేవుడు మనకిచ్చే ఒక గొప్ప విషయం ఏంటంటే మనల్ని ధన్యులు అంటాడంట. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. ప్రవక్తలు ధన్యులు అవ్వలేదా? యోబు ధన్యుడని పిలువబడలేదా? అలాగే మనం కూడా సహనం కలిగి ఓపిక మౌనంగా ఉంటే ధన్యులమని పిలువబడతామంట. పైన ఏం చెప్పాడు, తర్వాత ఫలమిస్తాడంట. తర్వాత మూడోది ఏం చెప్పాడు ఇక్కడ అనంటే ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఆయన అంటే ఇక్కడ యోబు గారి గురించి మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడంట మన మీద జాలిని దయను కుమ్మరిస్తాడంట. ఎవరి మీద? ఇలాగ సహనంతో ఓపికతో ఆయన వస్తున్నాడు, ఆయనే నాకు న్యాయం తీర్చేవాడు, ఆయన మీదనే నా విశ్వాసం, ఆయన మీదనే నా భరోసా, నా నమ్మకం, ఆయన కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఆయనతో నేను ఉంటాను ఎల్లప్పుడూ, నిత్య జీవానికి వెళ్ళిపోతాను. అప్పుడు ఈ యొక్క అన్యాయం అక్రమం ఉండదు అని ఆనందంతో సంతోషంతో కొంచెం కన్నీళ్ళు వచ్చినా తుడుచుకొని భరిస్తే మనము ఫలం పొందుకుంటామంట, ధన్యులమని పిలువబడతామంట. మన మీద దేవుడు తన మహా కనికరము దయను కుమ్మరిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, మనమే న్యాయం తీర్చడానికి వెళ్తే, మనమే పోట్లాడటానికి వెళ్తే, మనమే సనుక్కుంటే గొనుక్కుంటే, దోషారోపణ చేయడానికి, నీదే తప్పని గట్టిగా వాదించడానికి వెళ్తే, ఇప్పుడు మన మధ్యలో దేవుడు వచ్చి న్యాయం తీర్చడు కదా. దేవుడు న్యాయం తీర్చడు. దేవుడు పెట్టిన ప్రొసీజర్ ఏంటంటే, ఓపికతో కనిపెట్టుకో, నేను న్యాయం తీరుస్తాను, నేను నిన్ను ధన్యుని అంటాను అలా ఓపికగా కనిపెట్టుకుంటే. అలాగ ప్రవక్తలు కూడా చేశారు, యోబు గారు కూడా చేశారు. అప్పుడు నేను వచ్చి నీ మీద దయను కనికరాన్ని కుమ్మరిస్తాను అని దేవుడు అంటున్నాడు. అప్పుడు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. మూడు విషయాలు: ఒకటి, ధన్యులం అని పిలువబడతాము, ఫలం వస్తుంది. మూడోది, మన మీద ఆయన కనికరాన్ని దయను చూపిస్తాడు, కుమ్మరిస్తాడు. లాస్ట్కి ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా, ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకునక మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలేను. లాస్ట్కి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అందరి మాటలు వింటున్నాడు, అన్ని సమయాల్లో వింటున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుండాలి. మనం చాలా దాన్ని వెనక నుంచి తిప్పి మాట్లాడతాము, చాలాసార్లు స్ట్రైట్ గా మాట్లాడడం, చాలాసార్లు దాన్ని కప్పేసి మాట్లాడతాము, వేషధారంతో మాట్లాడతాము, వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు పెట్టుకుని మాట్లాడతారు. అసలు ఒట్టే పెట్టుకోవద్దు, మీరు భూమి తోడు, ఆకాశం తోడు అని అనకూడదు. అది ఆజ్ఞ అంతే. ఎందుకనంటే దేవుడు మనతో హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, మనం తీర్పు పాలవుతామంట అలా పెట్టుకుంటే, తీర్పులోకి వస్తామంట. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లే ఉండాలి. అవును ఇది నేను చేశాను, కాదండి నేను చేయలేదు అంతే. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. ఈ 7 నుంచి 12 వచనాల వరకు మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు, ఆయన కోసం ఓపికతో కనిపెట్టుకుని మనం ఉండాలి, అదే మన నిరీక్షణతో మనం జీవించాలి, అదే ఆధారంతో జీవించాలి. మనం మన జీవితంలో ఎన్ని అక్రమము, అన్యాయము, చాలా మంది బెదిరించిన, అవమానపరిచిన, ఇంకా మనం ఎన్ని సంవత్సరాలు నేను ఇంత ప్రార్థన చేస్తాను, ఇంతగా సహిస్తున్నాను, ఎంత నేను ఇంకా జీవించాలి అని కోప్పడకుండా, చిరాకు పడకుండా, దేవుని మీద నేను నిందలేయకుండా, దేవుణ్ణి అవమానపరచకుండా, ప్రార్థన ఆపేయకుండా, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్లాల్సినంత కోపంలోకి, ఆత్మహత్య చేసుకోవాలన్న చిరాకులోకి వెళ్ళిపోయిన పరిస్థితులుంటే, దేవుడు మనకిచ్చే ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే, నేను వస్తున్నాను, తొందరపడకు, నా కోసం కనిపెట్టుకునుండు, నేను న్యాయం తీరుస్తాను. నువ్వు న్యాయం తీర్చుకో, నువ్వే దోషిగా నిలబడతావేమో, ఎంత సహించిన వ్యక్తివి, నేను వచ్చేంత వరకు ఇంకా అలాగే ఉంటే ఉండకుంటే తప్పులు మోపుతా ఉంటే వేరే వాళ్ళ మీద, నువ్వే దోషిగా తీర్పు తీర్చబడతావు. కాబట్టి మౌనంగా ఉండు, భరించు, సహించు. తొలకరి వర్షం కోసం, చివరి వర్షం కోసం, ఫలం కోసం వ్యవసాయకుడు అయితే ఎట్లా నిరీక్షణ కలిగి ఉంటాడు, వెయిట్ చేస్తాడు. అలాగే నువ్వు కూడా వెయిట్ చేయి. అలాగే మన రోజు జీవితంలో కూడా చాలా విషయాలు వెయిట్ చేస్తాము. ప్రవక్తలు కూడా అలాగే వెయిట్ చేశారంట, యోబు గారు కూడా అలాగే వెయిట్ చేశారంట. కాబట్టి మన జీవితాలకు ఇది హెచ్చరిక మరియు ఆదరణ కూడా. కాబట్టి దేవుణ్ణి ఎంతగానో ఆరాధిద్దాం. మంచి నిరీక్షణ మనకున్నది, ఇది అన్యులకు లేదు. వాళ్ళు దేనికోసం చూస్తారు? ఈ చిన్న జీవితం, ఇది చాలా చిన్న జీవితం. నిత్యత్వం ముందు, అనంతమైన జీవితం ముందు ఇది చాలా చిన్నది అని అనుకుని దేవుని కోసం కనిపెట్టుకుంటే మనలో సహనం, ఓపిక పెరుగుతుందంట, దీర్ఘశాంతం. మనం ధన్యులం అని పిలువబడతామంట, మనకు ప్రతిఫలం దొరుకుతుంది. చివరిగా మన మీద దేవుడు దయను, కనికరాన్ని కుమ్మరిస్తాడంట. అందుకని అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు మాత్రమే ఉండాలి. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం, దేవుణ్ణి ఆరాధిద్దాము, తర్వాత అదే నిరీక్షణ కలిగి మనం జీవిద్దాం. ప్రభుకే మహిమ కలుగునుగా.
ఆమేన్. మరి ఎంతో చక్కటి వాక్య సందేశాన్ని ఉదయకాలం మనకు అందించిన బ్రదర్.